ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఈరోజు కార్యక్రమం పంట కోత అనంతరం పరిజ్ఞానం.
నమస్తే యాకన్న, లగాన్స్ లగాన్చేట ఓదానో జరమ ముఖం జూరు రాదే. అంత ముందన్న కనబడితే మందలిచ్చేది, ఇప్పుడు అది కూడా లేదు.
ఏం లగాంచిరా? ఏం లేదురా, పొలం కోసిన భారత అందేవడానికి పోతున్నా.
కూసినవానే పొలం మరి, బాగెళ్ళినాయి ఆ వడ్లు?
మంచిగానే వండినట్లు అనిపిస్తుందిగా, కాంట అయితే తెలుస్తాయి. మరి
మరి మిషన్తో కోసినావా, మనుషులతో కోపించినవా?
ఏ మిషన్ రా, మిషన్ కోసేటట్టు లేదు. పొలం అంతా గాలికి పడ్డది, మిషన్తో కోస్తే టైం ఎక్కువ పడుతుంది, అందుకనే చేయితోనే కోసినిగా. మళ్ళీ నాకు 4 బర్రెలు ఉండే, మిషన్ తోటి కోస్తే గడ్డి ఎడ సరిపోతుంది. అసలే కరువు కాలం, అందుకనే చేయితో కోసినిగా.
మరి ధర లేదు కదనే భారత అందే చేంజ్ చేస్తూ?
ధర ఉన్నా లేకున్నా ఎంతకో కాడికి అమ్ముతీగా.
ఏ ఎందుకే, అమ్ముడు తక్కువ ధరకు ధర వచ్చినప్పుడు అమ్మరాదు?
మరి అంతదాకా దీన్ని ఎడ నిల్వేయాలరా.
ఇంట్లో పోసుకో, పాతిళ్ళు ఖాళీనే ఉంది కదా.
ఏమిట్లా పోసుడురా, పోయినాడు వస్తేనే ధాన్యం అంతా ఎలకలు కొట్టి ముక్కబట్టే, సగానికి ఎక్క పాడైంది. మళ్ళా చివరికి తిండి కుంచుకున్న గింజలు కూడా నాశనమైనాయి. మళ్ళీ ధర కూడా తగ్గింది, ఖాళీ తీసుకొని తలకు రాసుకున్నట్లు. సీజన్లో అమ్ముకున్నా గానీ కొన్ని ఎక్కువ పైసలు వచ్చు, మళ్ళా ధాన్యం కూడా గారవుగాకపో.
ఓ అట్లా నానే, మరి గిడ్డంగులలో ఉంచిపోయినవా?
ఏం గిడ్డంగులరా, మనలాంటి చిన్న సన్నకారు రైతులకు ఇది సాధ్యమైనారా? ఆ గిడ్డంగులు పెద్ద ఆసాములకు ఎక్కువ ధాన్యానికి మొగ్గు చూపుతారు, మన ఇంత తక్కువ ధాన్యాన్ని ఎవరు ఉంచుకుంటారా?
అవునన్నా నిజమే మరి, కానిగా నర్సయ్య ప్రతి ఏడు ధాన్యం నిల్వ ఉంచుతాడు, వాడెట్లు ఉంచుతాడు మరి?
వానికేందిరా, వానికి మంచిగా ఇండ్లుండే, అందులో వస్తాడు ధర వచ్చినప్పుడు అమ్ముకుంటాడు.
అన్నా మనం ఒకసారి మళ్ళీ గారిని కలిసి అడుగుదామే, నాయి కూడా వడ్లున్నాయి, అమ్మన్నో ఉంచన్నో అర్థమైతే లేదు.
మన దగ్గరికి పోయి అడుగుదాం ఇక.
పోదాం పాయిగా.
నమస్తే నర్సన్న, బాగున్నావా? అని ఏం చేస్తున్నావే, ఎట పోవడానికి తయారైనావు?
నమస్తే. జయన్న యాకన్న బాగానే ఉన్నా. ఎప్పుడు లేనిది గిటుముఖాన వచ్చిర్రు, పొలం కోతకు వచ్చింది కదా, ఇక ఎల్లుండి కోస్తామనుకుంటానా. మిషన్ దగ్గరికి పోతాన్నా చెప్పి రావడానికి, పొలం కోసిర్రానే.
మొన్ననే కోసినమే, అమ్ముదామంటే ధర తక్కువన్నది, మరి అమ్మన్నో ఇంట్లో పోయన్నో అర్థమైతే లేదు.
ధర తక్కువన్నది కదనే, ఇంట్లో పోయి ధర వచ్చినప్పుడు అమ్ముకుందు.
ఏమింట్లో పోసిడి, పోయిన ఏడు పూస్తేనే అంత ఎలుకలు కొట్టే ముక్క పట్టే ధాన్యం అంతా నాశనమైంది, అందుకే ఈ ఏడిగా ఎంతకో కొంతకు అమ్ముదామనుకుంటానా. కానీ అంతలో మన యాకన్న నీ గురించి చెప్పిండు, అందుకే నిన్ను కలుస్తామని వచ్చినాం.
మంచి పని చేసిండ్రు
అన్నా. నువ్వు ప్రతి ఏడు ధాన్యం నిల్వ ఉంచుతావు కదనే, నీకేమో లాభాలు వస్తాయి, మరి మాకేమో రావు.
అదేం లేదురా, ఎవరికైనా వస్తాయి లాభాలు మంచిగా నిల్వ ఉంచితే.
మంచిగేం మంచిగా అన్నా, ఇంకేం చేస్తారు, ఇంట్లోనే పోసినా కదా.
నువ్వు ఇంట్లో పోసినావు బాగానేరా, కానీ ఇంట్లో పందికొక్కులు ఎలుకలు ఉంటాయి కదరా, అవి కూడా మంచిగానే నాశనం చేస్తాయి.
ఎలుకల సంగతి పక్కకు పెట్టన్నా, మరి ధాన్యం అంతా ముక్క పట్టే బూజు పట్టే మసిలిపోయింది.
అరే కోసి నెనకనే తెచ్చి ఇంట్లో పోస్తివి, మసిలిపోయి బూజు పట్టమంటే పట్టదా?
అన్నా అప్పుడంటే మబ్బులు పడ్డాయి, అందుకే ఎండబెట్టక ఇంట్లోనే పోసినిగా.
అందుకేనేమో అన్నా, ఎండబెట్టకుండడం ద్వారా ఎక్కువ తేమ ఉండి ధాన్యం నాశనమైంది. నర్సన్న, ధాన్యం మసిలిపోకుండా ఉండాలంటే ఎంత తేమ శాతం ఉన్నప్పుడు పంట కోయాలి, మరియు ఎంత తేమ శాతం వరకు ఆరబెట్టాలి?
సాధారణంగా మనం పక్వ దశను గమనించిన తర్వాత ఆలస్యం చేయకుండా సకాలంలో కోసి ఎండలో ఆరబెట్టాలి. ధాన్యం ఎండిందా లేదా తెలుసుకోవడానికి ఒకటి రెండు గింజలను కొరికి చూడాలి, లేదా అందుబాటులో ఉన్న తేమ శాతాన్ని లెక్కించే యంత్రం ద్వారా తెలుసుకోవాలి. సాధారణంగా తేమ 12% నుంచి 14% ఉండేటట్లు చూసుకోవాలి.
మరి ధాన్యం నిల్వ చేసేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలైనా తీసుకోవాలి?
నిల్వ ఉంచడానికి ఎల్లప్పుడూ కొత్త సంచులనే ఎంచుకోవాలి, మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
అన్నా, నా దగ్గర వానకాలపు సంచులు బాగున్నాయి, అవి వాడచ్చానే?
ఆ, వాడవచ్చు, ఎందుకు వాడరాదు? పాత సంచులు గనక వాడితే వాటిని డెల్టామెథ్రిన్ లేదా ఇమామెక్టింగ్ బెంజోయేట్ నీటిలో ముంచి ఆరబెట్టాలి.
అన్నా, ఈ రసాయనాల మోతాదు ఎంత వాడాలనే?
డెల్టామెథ్రిన్ అయితే 1.1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి, లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ అయితే 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని అందులో సంచులను ముంచి ఎండబెట్టాలి.
అన్నా, నా పాతింట్లో వానకాల వడ్లున్నాయి, ఆ ఇంట్లో ఈ అసంగి వడ్లు ఊద్దామనుకుంటాను, పొయ్యొచ్చానే?
లేదు, పొయ్యరాదు. ఎందుకంటే పాత గింజలల్లో ఉన్న పురుగుల దశలన్నీ కొత్త గింజలకు వస్తాయి. నువ్వు ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఏం ప్రయోజనమే?
అన్నా, ధాన్యాన్ని రాశిగా పోసుకోవాలనా లేదా సంచులలో పోసుకోవాలనే?
ధాన్యాన్ని రాశిగా పోసుకోవడం కంటే సంచులలో నింపుకొని నిల్వ ఉంచుకోవడం చాలా ప్రయోజనకరం.
అట్లనే సంచులలో పోస్తే ఏం ప్రయోజనమే?
ధాన్యాన్ని సంచులలో నింపడం వల్ల బస్తాలను బ్లాక్ పద్ధతిలో పెట్టుకోవచ్చు, అనగా ఒకటి పొడవుగా రెండవది అడ్డంగా అమర్చుకోవాలి.
బ్లాకులుగా ఎందుకు పెట్టుకోవాలనే? జాగా వృధా అవుతుంది కదనే.
బస్తాలను బ్లాకులుగా అమర్చడం ద్వారా బ్లాకుల మధ్య గల ఖాళీ స్థలం ద్వారా మనం బస్తాలను ఎప్పటికప్పుడు ఎలుకలు మరియు కీటకాల నుంచి పరిరక్షించుకోవచ్చు. మరియు బస్తాలను నేరుగా నేలపైన గాని గోడలకు గాని ఆనించకుండా పెట్టుకోవాలి.
అవునా, ఎందుకట్లనే?
బస్తాలను నేరుగా నేల మీద పెట్టకుండా బల్లాల మీద పెట్టడం వల్ల గదిని శుభ్రపరిచేటప్పుడు నీరు బస్తాలకు తగలకుండా ఉంటుంది.
అన్నా, ధాన్యాన్ని ఎలుకల నుంచి ఏ విధంగా రక్షించుకోవాలి?
ధాన్యాన్ని ఎలుకల నుండి 2 పద్ధతుల ద్వారా రక్షించుకోవచ్చు. అవి జింక్ ఫాస్ఫైడ్ ఎర పద్ధతి, రెండవది విషవాయువులతో ఊదరబెట్టడం.
అన్నా, జింక్ ఫాస్ఫైడ్ ఎర అంటే ఏంటిది? అది మందా? ఎక్కడ దొరుకుతుంది?
జింక్ ఫాస్ఫైడ్ అనేది రసాయనం, అయితే దీన్ని కొన్ని ఎరల వలె తయారు చేసి పెట్టాలి.
దీన్ని ఎరలలాగా తయారు చేయాలంటే ఏ పదార్థాలు ఎంత మోతాదులో కలుపుకోవాలని?
జింక్ ఫాస్ఫైడ్ 2 పాళ్లు, నూకలు 96 పాళ్లు, నూనె 2 పాళ్లతో కలిపి తయారు చేసి ఎలుకలు తిరిగే ప్రదేశాలలో పెట్టాలి. అయితే మొదటి 2-3 రోజులు ఫాస్ఫిన్ రసాయనం లేకుండా పెట్టాలి. తర్వాత 4వ రోజు రసాయనం కలిపిన మిశ్రమాన్ని పెట్టాలి.
అన్నా, విషవాయులతో ఉదరబెట్టడం అంటే ఏంటి?
ఉదరబెట్టడం అంటే 1 టన్ను ధాన్యానికి 3 గ్రాములు అల్యూమినియం ఫాస్ఫైడ్ బిల్లలను అమర్చి కీటకాలు మరియు ఎలుకల నుంచి నివారించవచ్చు. ఈ బిల్లలను ధాన్యం సంచుల మధ్యలో పెట్టి గాలి చొరబడకుండా టార్పాలిన్ కప్పి ఉంచి 1 వారం రోజులు ఊదరబెట్టాలి.
అల్యూమినియం ఫాస్ఫైడ్ బిల్లల, ఇవి ఏ విధంగా పనిచేస్తాయి?
ఈ బిల్లల నుంచి ఫాస్ఫిన్ అనే విషపు వాయువు వెలువడుతుంది. ఈ బిల్లలకు నీరు తగిలితే పేలుతాయి, కనుక జాగ్రత్తలు తీసుకోవాలి.
అన్నా, తినడానికి ఉపయోగించే ధాన్యాన్ని ఈ విధంగా సంరక్షించుకోవచ్చా?
తినడానికి ఉపయోగించే ధాన్యానికి ఈ రసాయనాలు వాడకూడదు. ఈ ధాన్యాన్ని విత్తనానికి వాడుకోవచ్చు.
ఈ ధాన్యాన్ని నేరుగా విత్తడానికి వాడుకోవచ్చా?
ఈ ధాన్యాన్ని విత్తడానికి వాడాలంటే ముందుగా విత్తనం మొలక శాతం పరీక్ష చేసుకున్న తర్వాతనే విత్తుకోవాలి. పుచ్చిన విత్తనం చచ్చినా మొలకెత్తదు. విత్తనాలను విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి.
విత్తన శుద్ధి ఎందుకు చేసుకోవాలి?
విత్తన శుద్ధి అనేది తొలి దశలో వచ్చే తెగుళ్లను మరియు చీడ పీడల నుంచి కాపాడడానికి ఉపయోగపడుతుంది.
విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి?
ముందుగా విత్తన శుద్ధి చేయాలనుకున్న విత్తనాన్ని 1 రోజు ఎండలో ఆరబెట్టాలి. తర్వాత శిలీంద్ర నాశనాలకు క్యాప్టాన్ థైరామ్లను 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విధంగా ధాన్యం నిలువ ఉంచడం ద్వారా ఎక్కువ ధర ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు మరియు తర్వాతి పంట కాలానికి విత్తనంగా వాడుకోవచ్చు.
అన్న చాలా బాగా చెప్పినావే, ఎవరు చెప్పారు నీకు, ఎక్కడ నేర్చుకున్నావు?
ఇవాళ అప్పుడు నేను ప్రభుత్వ గిడ్డంగికి వెళ్ళినప్పుడు చూసిన, తర్వాత ఏవోసార్ను అడిగి తెలుసుకొని రైతు స్థాయిలో ఏ విధంగా ధాన్యాన్ని నిలువ ఉంచుకోవచ్చో తెలుసుకున్నాను. ఇవి మీరు పాటించండి, ఇతర ఆసాములకు పాటించమని చెప్పండి.
ఆ అన్న, ఇక పోయి వస్తాం మరి, పోయి ఎండబోసి బస్తాలను నింపి నెట్టు కొడతాయి.
సరే మరి పోయి రండి, నేను కూడా కోత మిషన్ దగ్గరకు పోయి రేపు రమ్మని చెప్పొస్తా. రైతన్నా ఓ రైతన్నా, పంట కోతానంతర పరిజ్ఞానం పెంచుకో, అధిక రాబడి సాధించుకో. రైతన్నా ఓ రైతన్నా, పంట కోతానంతర పరిజ్ఞానం పెంచుకో, అధిక రాబడి సాధించుకో.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
రాణి, ఏ రాణి, తొందరగా రావే, స్కూల్ కి పోదాం. టీచర్ నిన్న చెప్పారు కదా ఈ రోజు ఏదో ముఖ్యమైన పాఠం చెప్తారని, తొందరగా వెళ్దాం రా.
వస్తున్నా వస్తున్నా, సరే వెళ్దాం పదా.
గుడ్ మార్నింగ్ చిల్డ్రన్.
గుడ్ మార్నింగ్ టీచర్.
ఓ, అందరూ వచ్చేసారా, మనం పాఠం మొదలు పెట్టుకుందామా మరి?
సరే టీచర్.
సరే, మనం ఈ రోజు చెప్పుకునేది బీట్రూట్ గురించి.
అవునా టీచర్?
హా అవును పిల్లలు, దీనిని తెలుగులో బీటు దుంప అంటారు. ఇది గుండ్రంగా ఎర్రగా తీయగా ఉంటుంది. ఇది భూమిలో పెరుగుతుంది. దీనిలో బీటా చాన్సిన్ అనే పదార్థం ఉండడం వలన ఇది ఎర్రగా ఉంటుంది.
ఆ టీచర్ నాకు తెలుసు, అది చూస్తేనే అసహ్యంగా ఉంటుంది, దాన్ని తినాలని కూడా అనిపించదు టీచర్.
అయ్యో పిల్లలు, అలా అనుకోకూడదు. బీట్రూట్ తినడం వలన చాలా లాభాలున్నాయి, దాని గురించి ఇప్పుడు చెప్తాను, వినండి.
సరే టీచర్.
ఇది వివిధ ఆకృతులను కలిగి ఉంటుంది, దీన్ని బట్టి ఎన్నో రకాలు ఉన్నాయి. ఇది యూరప్ దేశంలోని పశ్చిమ ఆసియా ప్రాంతానికి చెందింది. దీనిని ఈ మధ్య కాలంలో కూరగా కూడా వాడుతున్నారు.
టీచర్, రూట్ దుంపలు తినడం ఆరోగ్యానికి నిజంగానే మంచిదా?
అవును పిల్లలు, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా రక్తహీనతతో బాధపడేవారు రోజుకు 1 కప్పు బీట్రూట్ రసం తాగితే త్వరగా వాళ్ళ శరీరంలో రక్త శాతం పెరిగి త్వరగా కోలుకుంటారు. అంతేకాదు, ఈ బీటు దుంపలను టేబుల్ షుగర్ తయారీలో కూడా వాడతారు. బీటు దుంపల్లో బెలీనియస్ అనే పదార్థంను టూత్ పేస్ట్, జామ్, ఐస్ క్రీమ్లలో కూడా వాడతారు. ఇవి చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. మనకు శక్తినిచ్చే శాకాహార దుంపల్లో బీట్రూట్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కంటికి ఇంపుగా కనిపించడమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
దీనివల్ల ఇంకా ఏం లాభాలున్నాయి టీచర్?
సరే ఇప్పుడు చెప్తాను వినండి. మలబద్ధకంను నివారిస్తుంది. బీట్రూట్ రసము రక్తపోటును తగ్గిస్తుంది. కొంతవరకు క్యాన్సర్ నివారణ కూడా మంచిగా ఉపయోగపడుతుంది పిల్లలు.
బీట్రూట్ రసం మంచిదా టీచర్?
అవును చాలా మంచిది. రోజుకు 250 మిల్లీగ్రాముల పచ్చి బీట్రూట్ రసాన్ని తాగితే మేలు జరుగుతుంది, గుండె జబ్బులు కూడా తరిగిరావు. బీట్రూట్ లో కేవలం నైట్రేట్లు మాత్రమే కాదు, విటమిన్లు ఖనిజాలు కూడా ఉంటాయి. బీట్రూట్ రసం తాగిన 3 గంటలకు రక్తపోటులో తగ్గుదల ఉంటుంది. దీనివల్ల అనవసర ఆందోళన దూరం చేసుకోవచ్చు.
అవునా టీచర్?
అవును పిల్లలు. మీకింకో విషయం తెలుసా, క్రీడాకారులు పరుగు పందెంలో పాల్గొనే ముందు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల వాళ్ళు తక్కువ ఆక్సిజన్ తీసుకుంటారు, అందువల్ల త్వరగా అలసిపోరు. అయితే పిల్లలు, మీరు ఆటల పోటీల్లో పాల్గొనే ముందు బీట్రూట్ రసాన్ని తాగుతారు కదూ?
ఆ తాగుతాం టీచర్.
గుడ్. ఇంకా పిల్లలు, బీట్రూట్ తినడం వలన ఇంకా చాలా లాభాలున్నాయి. అందులో 7 ముఖ్యమైన విషయాలు గురించి ఇప్పుడు మీకు చెప్తాను.
చెప్పండి టీచర్, మాకు ఇంకా దీని గురించి తెలుసుకోవాలని ఉంది.
మొదటిది, మన శరీరంలో రక్త ప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. బీట్రూట్ నైట్రేట్ అనే ఒక గొప్ప మూలకం కలిగి ఉంటుంది. దీన్ని వినియోగించే సమయంలో నైట్రేట్స్ గా మార్చబడతాయి. దీన్ని నైట్రిక్ ఆక్సైడ్ అని పిలుస్తారు. ఇంకా రెండవది, చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. దీని రసం తాగడం వల్ల మన శరీరంలో క్రొవ్వు దమన గోడలపై నిల్వ చేయకుండా చేస్తుంది. బీట్రూట్ తీసుకోవడం వలన హఠాత్తుగా వచ్చే గుండెపోటును మరియు స్ట్రోక్ల నుండి గుండెను రక్షిస్తుంది. ఇంకా మూడవది, గర్భవతులకు చాలా మంచిది. ఈ బీట్రూట్ లో గర్భవతి మహిళలకు అవసరమైన ఫోలిక్ ఆమ్లం సమృద్ధిగా ఉంటుంది. ఫోలిక్ ఆమ్లం గర్భిణీ స్త్రీలకు మరియు పుట్టబోయే పిల్లలకు చాలా మంచిది. ఎందుకంటే పుట్టబోయే పిల్లల వెన్నుముక్క సరైన నిర్మాణం కోసం సహాయపడుతుంది. బీట్రూట్ గర్భవతి స్త్రీలకు గర్భధారణ సమయంలో అవసరమైన అదనపు శక్తిని అందిస్తుంది. ఇది శరీరంకు అదనంగా కావలసిన కాల్షియంను శక్తిని అందిస్తుంది. శరీరం సమర్థవంతంగా కాల్షియంను ఉపయోగించుకోవడానికి ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ఎముకలు మరియు దంతాలు పెరుగుదలకు కాల్షియం ఉపయోగపడుతుంది. పిల్లలు ఇంతవరకు చెప్పింది విన్నారు కదా, అర్థమైందా?
చాలా బాగా అర్థమైంది టీచర్.
సరే మరి ఇంకా కొన్ని విషయాలు చెప్తాను, వింటారా?
వింటాం టీచర్.
నాలుగవది, బీట్రూట్ తినడం వలన మధుమేహ వ్యాధిని ఎలా తగ్గించుకోవచ్చో చెప్పుకుందామా?
చెప్పండి టీచర్. టీచర్ అసలు మధుమేహ వ్యాధి అంటే ఏమిటి టీచర్?
మధుమేహం అంటే మన శరీరంలో చక్కెర శాతం పెరగడం. దీనిని చక్కెర వ్యాధి అని కూడా అంటారు.
బీట్రూట్ తినడం వలన ఆ వ్యాధి ఎలా తగ్గుతుంది టీచర్?
ఎవరికైనా మధుమేహం ఉన్నప్పుడు వాళ్ళకి తీపి తినాలని కోరికను బీట్రూట్ తీరుస్తుంది. ఇది చక్కెరలను కలిగి ఉంటుంది. దీనిలో క్రొవ్వు లేకుండా అలాగే కేలరీలు ఎక్కువగా ఉండి కేవలం ఒక మాధ్యమ గ్లైసెమిక్ సూచికగా ఉంటుంది. ఈ మాధ్యమం గ్లైసెమిక్ అధిక రక్తంలోకి చాలా నెమ్మదిగా చక్కెరలను విడుదల చేస్తుందని అర్థం. ఇది వ్యక్తి యొక్క రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలను ఉంచడానికి సహాయపడుతుంది. ఐదవది, చిన్నపిల్లల్లో తరచుగా వచ్చే ఒక వ్యాధి నియంత్రణకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
ఏంటి టీచర్?
అదే రక్తహీనత.
టీచర్ రక్తహీనత అంటే ఏంటి?
రక్తహీనత అంటే మన శరీరంలో రక్తం శాతం తగ్గిపోవడాన్ని రక్తహీనత అంటారు. ఇది ఎక్కువగా 11 నుండి 15 వయసు పిల్లల్లో వస్తుంది.
అవునా టీచర్? అయితే రక్తహీనత తగ్గించుకోవడానికి బీట్రూట్ ఎలా ఉపయోగపడుతుందో చెప్పండి టీచర్.
సరే ఖచ్చితంగా చెప్తాను, కానీ ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. సరేనా?
సరే టీచర్.
ఇంతవరకు నేను చెప్పింది విన్నారు కదా, అయితే చెప్పండి బీట్రూట్ ఏ రంగులో ఉంటుంది?
టీచర్ నాకు తెలుసు, బీట్రూట్ ఎరుపు రంగులో ఉంటుంది.
వావ్, కరెక్ట్ గా చెప్పారు పిల్లలు మీరు.
అవును టీచర్, అది ఎరుపు రంగులో ఉండడం వలన మనకి ఏమైనా ఉపయోగం ఉందా?
ఆ ఉంది, చెప్తాను వినండి. సాధారణంగా బీట్రూట్ ఎరుపు రంగులో ఉంటుంది, అందువలన ఇది కోల్పోయిన రక్తాన్ని భర్తీ చేస్తుంది. కాబట్టి రక్తహీనత చికిత్సకు ఇది తినడం వలన చాలా మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే పిల్లలు, బీట్రూట్ లో ఐరన్ భారీ స్థాయిలో ఉంటుంది. ఈ ఐరన్ హిమోగ్లోబిన్ ఏర్పడడానికి సహాయపడుతుంది. అంతేకాక రక్తంలో ఆక్సిజన్ రవాణా మరియు శరీరం యొక్క వివిధ భాగాలకు పోషకాలను అందించడానికి సహాయపడుతుంది. పిల్లలు, మీకు స్కూల్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు?
మేము ఆటలు ఆడుకోవడానికి వెళ్తాం టీచర్.
ఓ, ఆటలాడతారా? అయితే మీరు అలసిపోతారు కదా?
అవును టీచర్, చాలా అలసిపోతాము.
ఆ, దీనికి సంబంధించిందే ఆరో విషయం. అలా అలసిపోకుండా ఉండడానికి మీరు ఆటలు ఆడే ముందు ఒక గ్లాస్ బీట్రూట్ రసం తాగి వెళ్ళండి. అది మన శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. తద్వారా శరీర భాగాలకు ఆక్సిజన్ సరైన విధంగా రవాణాకు సహాయం చేస్తుంది మరియు ధమనులను వెడల్పుగా పెద్దగా చేస్తుందని చెప్తారు. పిల్లలు, మీకు చివరగా ఏడవ విషయం గురించి చెప్తాను. ఇది మనల్ని క్యాన్సర్ నుంచి కూడా రక్షిస్తుంది, తెలుసా?
అది ఎలా టీచర్? క్యాన్సర్ తగ్గడానికి బీట్రూట్ ఎలా ఉపయోగపడుతుంది?
పిల్లలు, మీకు ఇంతకుముందు చెప్పాను కదా బీట్రూట్ లో ఉండే కారకం బీటా చాన్పిస్ అని, అది దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి?
టీచర్, అది ఎరుపు రంగు రావడానికి ఉపయోగపడుతుంది.
హా, బాగా చెప్పారు. ఆ బీటా చాన్పిస్ అనే కారకం రొమ్ము మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ రోగుల్లో 12.5% కడియల పెరుగుదలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ప్రభావం క్యాన్సర్ నివారణ మరియు చికిత్సకు ఉపయోగపడుతుంది. ఇంకా ఇది మెదడుకు కూడా శక్తినిస్తుంది. ఎలా అంటే, బీట్రూట్ రసం తాగడం వల్ల దానిలో ఉండే నైట్రేట్ కంటెంట్ ఒక వ్యక్తి యొక్క సహన శక్తిని 16% పెంచుతుంది.
అవునా టీచర్? బీట్రూట్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా? కానీ నాకు దీన్ని తినడం అస్సలు నచ్చదు.
అయ్యో అలా అనుకోకండి పిల్లలు. ఒకవేళ మీకు దీనిని నేరుగా తినడం ఇష్టం లేకపోతే కూరల్లాగానో జ్యూసుల్లాగానో స్వీట్స్ లాగానో కూడా చేసుకుని తినొచ్చు.
అవునా టీచర్? దీనిని కూరలుగా కూడా చేసుకోవచ్చా? అయితే చెప్పండి టీచర్ అవేంటి?
చెప్తాను వినండి పిల్లలు. వీటితో చాలా రకాలు చేసుకోవచ్చు. ఎలా అంటే, బీట్రూట్ పచ్చడి, బీట్రూట్ మిల్క్ షేక్, బీట్రూట్ కుర్మా, బీట్రూట్ హల్వా, బీట్రూట్ ఫ్రైడ్ రైస్. అంతేకాదు, రోజు ఆకుపచ్చని కూరగాయలతో పాటు బీట్రూట్ అధికంగా తీసుకునే వారు రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు గుండె జబ్బులను కూడా అదుపులో ఉంచుతుంది.
బీట్రూట్ తో ఇన్ని చేసుకోవచ్చా టీచర్?
హా, అంతేకాదు, హోలీ పండుగకు ఉపయోగించే రంగుల్లో కూడా వీటిని వాడతారు. వీటిని సహజ రంగుల తయారీలో బాగా ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించడం వలన మనకు ఎటువంటి హాని కలగదు. అంతేకాదు, ఈ బీట్రూట్ తినడం వలన శరీర సౌందర్యానికి, చర్మానికి, గోళ్లు, వెంట్రుకలు, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు, పెదవులు పొడిపారకుండా కూడా చూస్తుంది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపక శక్తి, కాలేయం పనితీరు మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. మరియు పిల్లలు, మీకు ఎప్పుడైనా బద్ధకంగా అనిపిస్తే బీట్రూట్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తినండి. అది మీకు చాలా శక్తినిస్తుంది.
సరే టీచర్, ఇప్పటి నుంచి మీరు చెప్పినట్లే బీట్రూట్ ని తింటాము.
మీరు తినడమే కాదు, దీని యొక్క ఉపయోగాలను గురించి కూడా అందరికి తెలియచేయండి.
అలాగే టీచర్.
బీట్రూట్ ని మెత్తగా ఎప్పుడు తడిగా ఉండే ప్రదేశాలలో పండిస్తారు. అలాగే ఎప్పుడు చల్లగా ఉండే ప్రదేశాలలో వీటిని నిల్వ చేస్తారు.
అలాగే టీచర్, ఈ రోజు బీట్రూట్ గురించి చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము.
వెరీ గుడ్ చిల్డ్రన్. సరే మరి, నాకు వేరే క్లాస్ కి టైం అవుతుంది, ఇంకా వెళ్ళనా?
ఓకే టీచర్. థాంక్ యూ టీచర్.
వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందామా? సూర్యకాంతి గాని వేడి గాని నేరుగా మీ మీద పడకుండా చూసుకోండి. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? బయటకు వెళ్లేటప్పుడు వెంట గొడుగు ఉండేటట్లు చూసుకోండి. వడదెబ్బ తగలడానికి మొట్టమొదటి కారణం సూర్యకాంతి. వేడి నేరుగా మన తల మీదో ఒంటి మీదో పడం ద్వారానే వడదెబ్బ తగులుతుంది. ఈ ఎండాకాలంలో అత్యంత అపాయకరమైన సమయాలు మిట్ట మధ్యాహ్నం, మధ్యాహ్నం. కాబట్టి ఆ సమయంలో బయటకు వెళ్ళకపోవడమే మంచిది. నడుస్తున్నప్పుడు కండరాల కదలికకు మన శరీరంలో ఉష్ణం జనిస్తుంది. దానికి తోడు బయట వేడి కూడా కలిసి వడదెబ్బను తీవ్రతరం చేసే అవకాశం ఉంటుంది. ఎండలోనే పనిచేసే వారైతే బయట ఉన్న వేడికి తమ శరీరం తట్టుకునేట్లుగా చూసుకోవాలి. అందుకుగాను చేస్తున్న పనిని ఆపి అప్పుడప్పుడు, అంటే గంట గంటన్నరకొకసారి ఏ చెట్టు నీడకో షెడ్డు నీడకో వెళ్తూ ఉండాలి. అలా కొద్ది రోజులు చేశాక శరీరానికి వేడిని తట్టుకునే శక్తి వస్తుంది. వడదెబ్బకు గురి కాకుండా ఉండవచ్చు. ద్రవ పదార్థాలను సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోవాలి. ఎండాకాలంలో మన శరీరంలో చెమట చాలా ఎక్కువగా పోస్తుంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుచుకునే జీవక్రియ. వడదెబ్బ తగిలినప్పుడు చెమట పోయడం ఆగిపోతుంది. శరీరంలో నీరు ఇంకిపోవడం జరుగుతుంది. కాబట్టి మంచి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వడదెబ్బ నుండి దూరంగా ఉండవచ్చు. వదులుగా ఉండే దుస్తులు, అంటే ముఖ్యంగా నూలు దుస్తులు ధరించడం మంచిది. చెమట ప్రక్రియ, అంటే చెమట పోయడం, పీల్చబడడం, శరీరం చల్లబరచడం సుజావుగా జరుగుతాయి. అంతేకాదు, గాలి ప్రసరణ కూడా సక్రమంగా ఉంటుంది, కనుక వడదెబ్బ తగలదు. సూర్యతాపం శరీరాన్ని కాల్చకుండా చూసుకోవాలి. మామూలుగా దీన్నే సన్బర్న్ అంటారు. నల్లటి మచ్చల్లాగా ఏర్పడతాయి. ఇవి వచ్చాయంటే శరీరంలో చల్లబరుచుకునే గుణం కోల్పోతున్నట్లుగా భావించాలి. తలపై టోపీ లేదా ఏదైనా వస్త్రం ఉండేలా చూసుకోవాలి. చలువ కళ్లద్దాలు ధరించడం కూడా మంచిదే. బజార్లో సన్స్క్రీన్ లోషన్లు దొరుకుతాయి, కానీ వాటిని డాక్టర్ల సలహా మేరకు వాడితే మంచిది.
విజ్ఞానగని శీర్షికకు స్వాగతం. గత వారం నేను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గత వారం మొదటి ప్రశ్న, పిల్లలలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే మొదటి వనరు ఏది? సమాధానాలు: ఏ టీకాలు, బి మురుపాలు. దీనికి సరైన సమాధానం బి మురుపాలు. ఎందుకంటే ప్రసవం వెంటనే తల్లి రొమ్ము నుండి తొలిసారిగా స్రవించే పసుపు పచ్చని ద్రవాన్నే మురుపాలు అంటాము. ఎక్కువ మోతాదులో జీవకణాలు, హార్మోనులు ఉండి బిడ్డలో ప్రమాదకరమైన రోగాలను తట్టుకోగల నిరోధక శక్తిని పెంచుతుంది. మామూలు తల్లిపాలతో పోలిస్తే మురుపాల ద్వారా రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే సెక్రీటరీ ఇమ్యునోగ్లోబిన్ ఏ ప్రతిరక్షకంగా పనిచేస్తుంది. పుట్టిన వెంటనే బిడ్డ పేగులో ఉండే మెకోనియం అనే నల్లని జిగురు వంటి పదార్థం విరోచనంగా బయటకు రావడానికి మురుపాలు విరోచనకారిగా పనిచేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగిన మురుపాలుని ద్రవ బంగారం అని అంటారు. మరి గత వారం రెండవ ప్రశ్న, డి విటమిన్ సహజ వనరు ఏది? సమాధానాలు: ఏ సూర్యరశ్మి, బి ఆహారం. దీనికి సరైన సమాధానం ఏ సూర్యరశ్మి. ఎందుకంటే విటమిన్ డి క్రొవ్వులో కరిగి ఉండి క్రొవ్వు మాధ్యమంగా పనిచేసే విటమిన్ల వర్గానికి చెందినది. మనం తిన్న ఆహారంలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, భాస్వరం మొదలగు ఖనిజ లవణాలు చిన్న ప్రేగుల ద్వారా రక్తంలోనికి శోషణ జరగడానికి విటమిన్ డి ప్రధాన పాత్ర పోషిస్తుంది. రక్త ప్రసరణలోని కాల్షియం, ఫాస్ఫరస్ లవణాల స్థాయిని నియంత్రించి ఎముకల ఆరోగ్యానికి, పునర్నిర్మాణానికి తోడ్పడుతుంది. చేపలు, పాలు, జున్ను, పెరుగు, గుడ్డు, పచ్చసొన, జంతు మాంస కాలేయం, కొన్ని రకాల పుట్టగొడుగులలో విటమిన్ డి ఉంటుంది. వీటి అన్నింటికంటే సూర్యరశ్మి నుంచి వచ్చే విటమిన్ డి లో కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పూర్వకాలం నుండి ఇప్పటి వరకు వ్యాయామంకు అంత ప్రాధాన్యం ఇస్తారు. విటమిన్ డి లోపంతో రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. దీనివల్ల ఎముకలు గుల్లగా మారి వంగిపోతాయి. దంతాలు కూడా పటిష్టంగా ఉండవు. కాబట్టి విటమిన్ డి చాలా ముఖ్యమైనది. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు శ్రీహితులు డాక్టర్ స్వరూప దూమలగూడ, జి సంపత్ వేంపాడ్, ఎస్ ఈశ్వర్ కాకినాడ, రాజు కేఎన్ఆర్, వి నవిత కాజీపూర్, ఎస్ ఆదినారాయణ నంద్యాల, భార్గవి సిరిసిల్ల, ఆర్ వెంకటరమణ విజయనగరం. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు రుచిత కరీంనగర్, రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు కె శివన్న కర్నూలు. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. దీప, ఈ వారం విజ్ఞాన గనిలో ఏమేం ప్రశ్నలున్నాయి?
చెప్తున్నాను విను మరి. ఈ వారం మొదటి ప్రశ్న, ధాన్యాలను విషవాయువులతో ఊదరబెట్టడానికి వాడే రసాయనం ఏది? సమాధానాలు ఏ ఫార్మాల్డిహైడ్, బి అల్యూమినియం ఫాస్ఫేట్. ప్రశ్న మరొకసారి, ధాన్యాలను విషవాయువులతో ఊదరబెట్టడానికి వాడే రసాయనం ఏది? సమాధానాలు ఏ ఫార్మాల్డిహైడ్, బి అల్యూమినియం ఫాస్ఫేట్. రెండవ ప్రశ్న, ధాన్యాన్ని నిలువ చేయాలంటే దానిలో తేమ శాతం ఎంత వరకు ఉండవచ్చు? సమాధానాలు ఏ 12-14%, బి 18-20%. ప్రశ్న మరొకసారి, ధాన్యాన్ని నిలువ చేయాలంటే దానిలో తేమ శాతం ఎంత వరకు ఉండవచ్చు? సమాధానాలు ఏ 12-14%, బి 18-20%.
గత వారం లానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9492927424222 ఫోన్ నంబర్, మరొకసారి 9492927424222 ఈ నెంబర్కు ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేనుకబుర్లలో విజేతలుగా ఉండాలని ఆశిస్తూ ఇక సెలవు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేనుకబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేనుకబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేనుకబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేనుకబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.